ప్రేమధార
ప్రేమధార
బైబిలు అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
ఆత్మవశుడైన యోహాన్ పద్మాసు అనుభవం ఆశ్చర్యకరుడైన ఆ యేసుని గంభీర ఉపదేశం
మొదటివాడు కడపటివాడు అయిన యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలుడైన యోహానుకు ప్రత్యక్షపరిచిన భూత వర్తమాన భవిష్యత్కాల సంభవాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు. అపొస్తలుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథ ధ్యానాలు.
ప్రియ శ్రోతలు, బావున్నారా? క్రీస్తునందు కుటుంబాలుగా, వ్యక్తులుగా, పరిపక్వత దిశగా ఎదుగుతున్నారా? ఒక వ్యక్తిగా నీకు నాకు దేవుడు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడు. ప్రతి వ్యక్తి క్రీస్తునందు దేవునికి ప్రత్యేకం. ప్రతి వ్యక్తి దేవునికి ఎంతో ముఖ్యం. వ్యక్తిగతంగా నిన్ను నన్ను పరామర్శిస్తాడు దేవుడు. దేవుని చిత్తం మన విజయం. క్రీస్తునందు నీవెన్నటికీ ఓడిపోవు, తప్పక గెలుస్తావు. దేవుని చిత్తానికి లోబడిన వారే జయిస్తారు. దేవుని విశ్వసనీయత మన సహనంలో రుజువవుతుంది. మనము అన్నిటిలో యేసు ప్రాధాన్యాన్ని గుర్తించినప్పుడే మనకు సైతానుపై, లోకముపై, శరీరముపై విజయం. కొలసీ పత్రిక 1:18 మిమ్ములను ఈరోజు పాఠానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. సంఘము అనే శరీరమునకు యేసే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేవటంలో ఆది సంభూతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. రండి ప్రార్థన చేసుకుందాము. దేవా, యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవా, నీకు స్తుతి. నీవు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు. మా ప్రియతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీ మహిమగల నామము నిత్యము స్తుతించబడాలి. సర్వభూమి నీ మహిమతో నిండిపోవాలని మా ప్రార్థన. నీవు స్తుతికి పాత్రుడవు. సమస్త శక్తి ప్రభావములు నీవే. నీవు సృష్టికర్తవు. నీ సంకల్పము చొప్పుననే సమస్త చరాచర జగత్తు నిలిచి ఉన్నది. ప్రేమతో సమస్త ప్రజలను విమోచించావు. క్రీస్తునందు వివిధ ప్రజలను రక్షించి ఒకే కుటుంబంగా రూపొందించావు. నీకు మా హృదయపూర్వకమైన స్తుతులు. మా శ్రోతలను వారి కుటుంబములను వారి సంతానమును మీ కృపాసనము వద్దకు తెస్తున్నాము. వారిని ముట్టి ఆశీర్వదించండి, రోగులను స్వస్థపరచండి, నిరాశానిస్పృహలతో ఉన్నవారిని పరామర్శించండి, ఆదరించండి, ఆర్థిక బాధలలో ఉన్నవారికి విడుదల ప్రసాదించండి. ప్రతి కుటుంబము నీ కుటుంబమై, కుటుంబములోని ప్రతి వ్యక్తి నీ బిడ్డ అయి ఉండాలని ప్రార్థిస్తున్నాము. నీ రాజ్యము రావాలని, నీ రాజ్యమును స్థాపించడానికి నీవు త్వరలో రావాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమందలి సంఘములన్నీ ఒకే ఒక కుటుంబం. క్రైస్తవులందరూ విశ్వాసమును బట్టి సోదరీ సోదరులు. క్రైస్తవ సహోదరత్వమందు గొప్ప ఉజ్జీవము రావాలని ప్రార్థిస్తున్నాము. సంఘ బిడ్డల మధ్య ప్రేమ, సదవగాహన, పరస్పర సహాయ సహకారాలు ప్రవర్తిల్లాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశమును, దేశ ప్రభుత్వమును, అధికారులను, నాయకులను ఆశీర్వదించండి. దేశమందలి సంఘములన్నీ ఏకభావముతో, ఏకాత్మతో దేశము కొరకై ప్రార్థించగలుగునట్లు వారికి ప్రేరణ అనుగ్రహించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ మెండుగా నిండుగా దయచేయమని, సైతానీయ అంధకార శక్తులను లయపరచి దూరపరచమని యేసుక్రీస్తు వారి శుభప్రదనామమున ప్రార్థిస్తున్నాము మా పరమతండ్రి. ఆమేన్. ప్రియశ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠ్యభాగం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు. ధవళ సింహాసనాన్ని గురించి సావధానంగా వినండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకణ్ణి చూచాను. భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి, వాటికి నిలవటానికి కూడా చోటు కనపడకుండా పోయింది. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండటము చూచాను. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి, మరియు జీవగ్రంథమనే వేరొక గ్రంథము విప్పబడింది. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. మరణము, పాతాళలోకము వాటి వశమున ఉన్న మృతులను అప్పగించాయి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాడు. మరణము, మృతులలోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి. ఈ అగ్నిగుండము రెండో మరణం. ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. శ్రోతలు వింటున్నారా? మహాధవళ సింహాసనమంటే మహాతీర్పు. ఆ సింహాసనము మీద కూర్చున్నవాడు యేసుక్రీస్తే. ఆయన ముఖవర్చస్సు, తేజస్సు మహాకాంతి. అది చూచి తట్టుకోలేక భూమి, ఆకాశము పారిపోయాయి. భూమ్యాకాశాలకు ఎక్కడైనా దాక్కుందామంటే చోటే దొరకలేదు. తెల్లని సింహాసనపు తీర్పు మహావిస్తృతమైనది. యుగయుగాలలో, తరతరాలలో నశించిన మృతులందరూ లేపబడి తీర్పు కోసమై ఈ ధవళ సింహాసనమెదుట హాజరుపరచబడ్డారు. అంతకు ముందే రక్షించబడిన వారు లేపబడ్డారు. అది మొదటి పునరుత్థానం. ఈ ధవళ సింహాసనమెదుట హాజరై ఉన్నవారిది రెండో పునరుత్థానం. మహాశ్రమల కాలంలో మృతులైన వారు కూడా మొదటి పునరుత్థానములో పాలు పొందారు. ఈ రెండో పునరుత్థానమందు లేచి వచ్చిన వారికి వారి వారి క్రియల చొప్పున న్యాయసమ్మతమైన తీర్పు జరుగుతుంది. క్రియలు మంచివా చెడ్డవా అనే తీర్పు కాదు, నీవు ఎందుకు రక్షణ పొందలేదు అనే తీర్పు. క్రియల ద్వారా ఎవరికీ రక్షణ రాదు. నీ క్రియలు నిన్ను సమర్థించలేవు. యేసుక్రీస్తును తిరస్కరించిన వారికి ధవళ సింహాసనపు తీర్పు. యేసుప్రభువు నీ రక్షకుడు అయి ఉంటే నీవు ధవళ సింహాసనమెదుటికి రానే రావు. అరక్షిత ప్రజానీకానికి ధవళ సింహాసనపు తీర్పు. నీతి వస్త్రాలు లేనివారికి ధవళ సింహాసనం తీర్పు తీరుస్తుంది. తీర్పరి యేసే. మన నీతి వస్త్రం క్రీస్తే. రక్షించబడిన వారికి న్యాయపీఠమున్నది, ధవళసింహాసనము వీరికోసం కాదు. ఈ వాస్తవాన్ని మా శ్రోతలు తెలుసుకుని తీరాలి. రక్షణ లేని క్రియల వెనుక ఎన్నో రహస్యాలుంటాయి. వాటిని ధవళసింహాసనం బయటపెడుతుంది. ప్రభువును ప్రేమించేవారు చేసే సత్క్రియలకు గుర్తింపు ఉన్నది, ప్రభువును ఎరగనివారు చేసే సత్క్రియలకు గుర్తింపు లేదు, ప్రశంస లేదు. క్రీస్తునందున్న వారికి ధవళసింహాసనము యొక్క శిక్షావిధి లేదు. ధవళసింహాసనమెదుట ఆకాశము భూమి కూడా నిలువజాలవు. పాత భూమి పాత ఆకాశము గతించిపోతాయి, నూతన భూమి నూతన ఆకాశము వస్తాయి. ధవళసింహాసనము మహాప్రకాశమానమైనది. ఈ సింహాసనముపై కూర్చున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 5:22-26 తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు, గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండటానికి కుమారునికి అధికారము అనుగ్రహించాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చడానికి తండ్రి అధికారం అనుగ్రహించాడు. దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలము వస్తున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వస్తారు. యోహాను సువార్త 6:29 ప్రభు అన్నాడు, ఆయన పంపినవాని యందు విశ్వాసముంచటమే దేవుని క్రియ, యేసును అంగీకరించటమే దేవుడు ఆమోదించిన గొప్ప క్రియ. వారు జీవ పునరుత్థానమందు లేచి వస్తారు, అది మొదటి పునరుత్థానం. క్రీస్తును తిరస్కరించిన వారికి తీర్పు పునరుత్థానమున్నది, అదే రెండో పునరుత్థానం, అదే ధవళసింహాసనపు తీర్పు పునరుత్థానం. దేవుని తీర్పులు నిష్పాక్షికమైనవి, న్యాయసమ్మతమైనవి. దేవుని కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు. ఎఫెసి పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడూ అతిశయపడటానికి వీలులేదు. దేవుడు ధవళసింహాసనము నుండి తీర్చే తీర్పు న్యాయం, నైతికంగా నిష్పాక్షికం. దేవుడు నీవు చేసినదంతా తిరిగి చూపుతాడు, నీవు చెప్పిందంతా తిరిగి వినిపిస్తాడు. టేపు రికార్డు విన్నట్లు, టీవీలో చూచినట్లు నీ బతుకంతా వినపడుతుంది, కనపడుతుంది. అప్పుడు నీవు తప్పించుకోలేవు, నిన్ను నీవు సమర్థించుకోలేవు. మృతులైన వారందరూ తీర్పు కోసం ఆ ధవళసింహాసనమెదుట నిలిచారు. యోహాను చూచాడు, గ్రంథములున్నాయి, కాని ప్రత్యేకంగా జీవగ్రంథం ఒక్కటే ఉన్నది. ఎంత గొప్పవారైనా ఎంత అల్పులైనా ఏ భేదమూ లేదు. క్రీస్తును ఎరగని వారికందరికీ ధవళసింహాసనపు తీర్పు తప్పదు. అన్ని గ్రంథాలున్నాయి, వాటిలో ఏమి రాయబడి ఉంది? వారి వారి క్రియలు, ఆ క్రియల వెనుక ఉన్న వారి తలంపులు, అంతా సవివరంగా ఆ గ్రంథాల నిండా రాయబడి ఉంది. సముద్రం, మరణం, పాతాళం ఆయా వ్యక్తులను తమ వశంలో ఉన్న వారినందరినీ తెచ్చి అప్పగించాయి, తీర్పుకై వారిని హాజరుపరిచాయి. ప్రతి ఒక్కడూ తన క్రియల ప్రకారమే తీర్పు పొందాడు. దేవుని బిడ్డలు ఈ తీర్పులోకి రారు. దేవుని బిడ్డల సత్క్రియలకు బహుమానాలిచ్చేది న్యాయపీఠమెదుట. 2 కొరింథీ 5:10 తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనము క్రీస్తు న్యాయపీఠమెదుట ప్రత్యక్షం కావాలి. నశించిన వారికి తీర్పు జరిగే స్థలం ధవళసింహాసనం. మా క్రియలను బట్టి తీర్పు చెప్పండి అని అనేకులు అడుగుతారు. అయితే క్రియలను బట్టి మాత్రమే ఎవరికీ రక్షణ కలగదు. దేవుని తీర్పు న్యాయసమ్మతమే. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. సముద్రంలో పడి మరణించిన వారు కూడా రెండో పునరుత్థానంలో తీర్పు కోసం లేస్తారు. శవాలను సముద్ర ప్రాణులు పీక్కుతిని ఉండవచ్చు. వారి శరీరాలు తిరిగి లేస్తాయి. శరీరం చిన్న చిన్న అణువులై అంతటా వెదజల్లబడినా వాటినన్నిటినీ సమకూర్చి దేవుడు వారిని లేపగలడు. ఇది దేవునికి సమస్యమే కాదు. సమాధులు తమలో ఉన్న వారిని తెచ్చి అప్పగిస్తాయి. మృతుల లోకము తన మృతులను అప్పగిస్తుంది. తీర్పుకై ఎక్కడెక్కడి మృతులు లేచి వచ్చి ధవళ సింహాసనమెదుట హాజరవుతారు. మరణం, పాతాళం అగ్ని సరస్సులో పడవేయబడతాయి. ఇది రెండో మరణం. జీవగ్రంథములో ఎవరి పేరు లేదో వారందరూ అగ్నిగుండంలో పడిపోతారు. ఇది రెండో మరణం. అగ్నిగుండంలో పడిన వారికిది రెండో చావు. షయోల్ లేక హేడెస్ అనేవి ఒకటే. మృతుల స్థలాన్ని పాత నిబంధనలో షయోల్ అన్నారు, కొత్త నిబంధనలో హేడెస్ అన్నారు. ఈ హేడెస్ మృతుల స్థలం. ఇది రెండు విభాగాలు. ఒకటి పరదైసు, రెండు యాతనాస్థలం. లూకాసు వార్త 16:11-31 వరకు లాజరు పరదైసులో అబ్రహాము వక్షమును ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు యాతనామయమైన స్థలంలో ఉన్నాడు. ప్రభువు ఆరోహణమై వెడుతూ పరదైసులో ఉన్న భక్తులందరినీ విడిపించుకొని తనతో తీసుకువెళ్లాడు. ఎఫెసీపత్రిక 4:8-10 వరకు ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులననుగ్రహించాడని చెప్పబడి ఉన్నది. ఆరోహణమయ్యాడు అంటే ఆయన భూమి యొక్క కింది భాగాలకు దిగాడని అర్థమిస్తున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. యేసుప్రభువు చేసిన పనులు రెండు. ఇక్కడి వారికి ఈవులు అనుగ్రహించాడు. పరలోకానికి పరదైసు భక్తులందర్నీ తీసుకువెళ్లాడు. పాత నిబంధన భక్తులందరూ చనిపోయి అక్కడే ఉన్నారు. ప్రభువు వారిని విడిపించుకుని పైకి ఆరోహణమై వెళ్లాడు. అయితే యాతనాస్థలమందున్న నశించిన ఆత్మలు ధవళసింహాసనపు తీర్పు కోసమై లేచి వస్తారు. ధవళసింహాసనపు తీర్పు నశించిన వారికే ఉద్దేశించబడింది. వీరందరూ అగ్నిగుండములో పడవేయబడతారు. ఇదే వారికి తీర్పు. దీనినే రెండో మరణం అన్నాము. అదే వెలుపటి చీకటి, అంధకారం. భౌతికంగా అగ్ని బయటి గాఢాంధకారమైతే అదృశ్య జగత్తులో ఇది మరీ భయంకరమై ఉంటుంది. అది దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. మరణమంటే ఎడబాటు అని అర్థం. మానవునికి కడపటి శత్రువు మరణం. ఇక మరణమనేది కనపడకుండా పోతుంది. ఆదామునందున్న వారందరూ మృతి చెందారు అనే మాట ఉండదు. మరణము, మృతులలోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి అన్నప్పుడు వాటిని వ్యక్తులుగా పోల్చి చెప్పబడింది. మరణం మానవునికి ఆగర్భ శత్రువు. హోషియా గ్రంథం 13:14 అంటోంది, పాతాళవశములో నుండి నేను వారిని విమోచిస్తాను, మృత్యువు నుండి వారిని రక్షిస్తాను. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:26, 55 అన్నాడు, కడపట నశింపచేయబడే శత్రువు మరణం. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? హేడెస్ అనేది నశించిన ఆత్మల చెరసాల. ఈ హెడెస్సును అంతా ప్రభువు అగ్నిగుండంలో పడేస్తాడు. నశించినవాడు తీర్పును బట్టి హెడెస్సులో కాదు, మొత్తం హెడెస్సు అందులో ఉన్న నశించినవారు అంతా అగ్నిగుండంలో పడటం జరుగుతుంది. అక్కడే సైతాను, క్రూరమృగం, అబద్ధ ప్రవక్త, వారి అనుయాయులు ఉన్నారు. చివరికి వీరందరి గమ్యం అగ్నిగుండం, అనగా అగ్ని సరస్సు. మానవుడు దేవుడిచ్చే జీవమును అంగీకరించకపోతే సైతానుతో నిత్యత్వాన్ని గడపాల్సి ఉంటుంది. గత్యంతరం లేదు. ఈ అగ్నిగుండంలో పడడానికి దేవుడు మానవుణ్ణి సృజించలేదు. కాని మానవుడు చేజేతులా నిత్యజీవాన్ని వదులుకుంటే అగ్నిగుండం తప్ప మరో స్థలం లేదు. నరకమనేది సైతానుకు అతని దూతలకు ఉద్దేశించబడింది. అది మానవుల కొరకు కాదు. కావాలని మనిషి అందులోకి ఉరుకుతుంటే దేవుడేమి చేయగలడు? నరకానికి దేవుడు వెళ్ళడు. అక్కడ దేవుడు అడుగు పెట్టడు. దేవుని బిడ్డలు అందులో ఉండరు. రెండో మరణం అంటే దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. అది నరకం. అది ఎంతో ఘోరమైన స్థలం. సోదరీ సోదరులారా, ధవళసింహాసనపు తీర్పు అంతిమ తీర్పు. తీర్పది సింహాసనాసీనుడు, ఆయనే యేసుదేవుడు. తెల్లని సింహాసనం, తెలుపు మహాశ్వేతమై దేవుని పరిశుద్ధతను సూచిస్తుంది. 125-27 దేవా, ఆదియందు నీవు భూమికి పునాది వేశావు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశిస్తాయి, గాని నీవు నిలిచి ఉంటావు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లుతాయి. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేస్తావు. అవి మార్చబడతాయి. నీవు ఏకరీతిగా ఉండేవాడవు. నీ సంవత్సరాలకు అంతము లేదు. అదిగో ధవళమైన మహాసింహాసనం, దానియందు ఆసీనుడై ఉన్న యేసుదేవుడు. భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి. వాటికి నిలవటానికి చోటే కనపడలేదు. యెషయా 51:6 ఆకాశము వైపు కన్నులెత్తండి, క్రింద భూమిని చూడండి. అంతరిక్షము పొగవలె అంతర్ధానమవుతుంది, భూమి వస్త్రము వలె పాతగిలిపోతుంది. 2 పేతురు 3:10 ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమి దానిమీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. క్రీస్తునందు నూతన సృష్టి అయిన మనకు తగింది నూతన భూమి, నూతన ఆకాశం. ధవళసింహాసనపు తీర్పు మానవతపై దేవుడు చెప్పిన తుది తీర్పు. గ్రంథములు విప్పబడ్డాయి అని దానియేలు 7:10 చెబుతోంది. వేవేల కొలది ఆయనకు పరిచారకులు, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచారు. తీర్పు తీర్చడానికి గ్రంథములు తెరువబడ్డాయి. పరలోకములోని ఈ గ్రంథాలు ఎన్నో. ప్రతి ఒక్కడూ ఇక్కడ ఏం చేసేది, ఏమి చెప్పేది అక్కడి గ్రంథంలో ఎప్పటికప్పుడే దాఖలవుతుంది, గ్రంథస్థం చేయబడుతుంది. అయితే పరలోకంలో జీవగ్రంథముంది. యెషయా 4:3 జీవము పొందటానికి యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడుతుంది. ఫిలిప్పి 4:3 పౌలన్నాడు, నాకు సహకారులైన మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. మరణము పాతాళము ఎందరినో పొట్టనబెట్టుకున్నాయి, గాని ప్రభువు వాటిని పూర్తిగా నాశనం చేస్తాడు. అవి అగ్నిగుండంలోకి పారవేయబడతాయి. ఎవరి పేరు ఈ జీవగ్రంథములో లేదో అట్టి వ్యక్తికి సైతానే నాయకుడు. గనుక వాడు సైతాను పడిపోయిన చోటనే నిత్యత్వంలో కుమిలి కుమిలి కునారిల్లిపోతాడు. ఇంతే సంగతులు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.
ప్రియ శ్రోతలకు ఒక శుభవార్త. ప్రభు రెండవ రాకడ వివరాలతో కూడిన ప్రకటన గ్రంథ వర్తమానాలు ఆడియో సీడీల రూపంలో కూడా ప్రస్తుతం సిద్ధం చేస్తున్నాం. ఈ ఆడియో సీడీల వివరాలు కావలసిన వారు ఒక ఉత్తరం, ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా కూడా వెంటనే మాతో సంప్రదించవచ్చు. కార్యక్రమంలో మీరు ఇంతవరకు ప్రకటన గ్రంథం వర్తమానాలు వింటూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ, దానికి ముందు దానికి తరువాత జరగబోయే సంఘటనల వివరాలతో ప్రసారం చేయబడుతున్న ఈ వర్తమానాలు మీ వ్యక్తిగత, సంఘ, ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో హెచ్చరికగా, మరింత ప్రోత్సాహకరంగా ఉండగలవని భావిస్తున్నాం. ప్రకటన గ్రంథ వర్తమానాల ముఖ్యాంశాలు గొప్ప దర్శనం అనే చిన్న పుస్తక రూపంలో సిద్ధపరుస్తున్నాం. గొప్ప దర్శనం అనే ఈ ఉచిత పుస్తకం కావలసిన వారు ఈరోజే మాకు ఒక ఉత్తరం లేదా ఫోన్ ద్వారా తెలియపరిచి మీ పేరు నమోదు చేయించుకోగలరు. మా చిరునామా ప్రేమధార, పోస్ట్ బాక్స్ నంబరు 4, సికింద్రాబాద్ 500017. మా ఫోన్ నంబరు 0402700311. మా ఇమెయిల్ teluguttb@radio882.com.
పాపలోకానికి తీర్పు నిజయం, క్రీస్తు విరోధుల నిత్యనాశనం. పాపలోకానికి తీర్పు నిజయం, క్రీస్తు విరోధుల నిత్యనాశనం. దుష్ట సాతానుకు శిక్ష నరకం, నవజగతికి నూతన ఆరంభం. జగతికి నూతన ఆరంభం, నవ జగతికి నూతన.